ద్వితీయోపదేశ గ్రంథము 32వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ గ్రంథము 32వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషే నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ప్రార్థన చేసుకుందాం. చదవబడ్డ లేఖన భాగంలో నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, ఏకీకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, మహిమా స్వరూపి, గనుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడు, అనంతుడు, సర్వోన్నతుడు, స్థుతులు, స్తోత్రాన్ని వందనాలు చెల్లిస్తూ ఈ దినానికి అధిపతి మీరు స్థుతిస్తూ ఉన్నాం. మా అందరి జీవానికి ఆధారం మీరు అని మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం. 14వ తేదీని బట్టి మీకు వందనాలు. ఉదయకాలమే నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల ఆరాధనలోకి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నా ప్రియులు, కరీంనగర్ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రాత్రి గంభీరంగా మీరు ప్రారంభించిన గుంటూరు మెడికల్ సహవాసాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం నిర్మల్ జిల్లా స్త్రీల సహవాస ప్రతిష్ట ఆరాధన కొరకే మీ సన్నిధి వేడుకుంటున్నాం. హృదయకాలం మా అందరితో మీ సన్ని తోడుగా ఉంచారని స్థుతిస్తుంది. చదువుబడ్డ వాక్య భాగం నాకు మాకు అర్థం అన్నట్లుగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిల్లరా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో దేవుని పేర్లను స్టడీ చేసాం. గాడ్స్ నేమ్స్, ఆయన ఒక దేవుడే కాని ఆయన అర్థం చేసుకోవడానికి చాలా పేర్లతోటి పరిచయం అయ్యాడు. అట్లాగే దేవుని గుణలక్షణాలను స్టడీ చేస్తా ఉన్నాం, గాడ్స్ నేచర్. అందులో లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, దేవుడు అనంతుడు. అనంతుడు అన్న మాట దగ్గర హద్దులుండవు, పరిధులుండవు, ఎంత అని చెప్పడం సాధ్యం కాదు, ఇక్కడ వరకు ఆయన పరిమితం చేయడం సాధ్యం కాదు. ఆకాశం సింహాసనం అన్నాడు ఆయన. ఆకాశ మహాకాశాలు పట్టజాని గొప్ప దేవుడు ఆయన. టైం బట్టి అనంతుడు, ఆయన వయసు ఎంత అని చెప్పడానికి లేదు. ఆధ్యాంతరహితుడు, అల్ఫా ఒమేగా, ఆది అంతం ఆయనే. స్థలాన్ని బట్టి ఇన్ఫినైట్, ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితుడు కాదు. ఆకాశమే ఆయన పట్టదు, అంత గొప్ప దేవుడు. కాబట్టి గాడ్ ఇస్ ఇన్ఫినైట్, అనంతుడు అన్న మాట దగ్గర మనం ఆయన్ని ఒక గుడికి పరిమితం చేయటం, ఒక విగ్రహానికి పరిమితం చేయటం, ఒక కొండకు పరిమితం చేయటం, ఒక హోలీ ప్లేస్కి పరిమితం చేయటం తప్పుడు అవగాహన. అనంతుడైన దేవుణ్ణి సొలొమోను బంగారు దేవాలయానికి కూడా పరిమితం చేయకూడదు. అక్కడ ఉంటాను అనలేదు, ఆ స్థలాన్ని అంగీకరిస్తాను అన్నాడు. ఇవన్నీ కూడా గత ధ్యానంలో మనం స్టడీ చేస్తాం. మీరు సమయం తీసుకొని మళ్ళా నోట్స్ వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను ఇందులో భాగంగా, దీని కొనసాగింపులో భాగంగా, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, దేవుడు పరిపూర్ణుడు అన్న అంశాన్ని మనం ధ్యానం చేయడం మంచిదని ఆశపడతా ఉన్నాను. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, దేవుడు పరిపూర్ణుడు. చాలా ప్రాముఖ్యమైన దేవుని స్వభావం మనకు అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. చదివిన వాక్య భాగం ఉంది కదా, చదివిన వాక్య భాగంలో నుంచి ఈ మోషే భక్తుడు దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ఆయన దేవుణ్ణి చూసినంతగా ఇంకెవరు అంత క్లోజ్గా చూడలేదు, అంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు. మనం ఈ పంచకాండాల్లో రిడెంప్షన్ ప్లాన్లో భాగంగా ఇస్రాయేలీయులను బానిసత్వం చూపించడానికి మోషేకి దేవుడు మాటి మాటికి మాట్లాడాడు. దాన్ని 34వ అధ్యాయం గ్రంథం చివరిలో ఇలా రాయబడింది, ద్వితీయ ఉపదేశ గ్రంథము 34వ అధ్యాయము 10, 11, 12 వచనాలు రాయబడ్డాయి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకు అందరికీ అతని దేశమంతటికి ఏ సూచ్యక్రియలను మహత్కార్యాలను చేయుటకు యెహోవా అతని పంపును మోషే కొరకు మాట్లాడుతూ వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేలు జనులందరి కనులు ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను అండర్లైన్ చేద్దాం. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. అంతగా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఆయన మోషేతోటి చెప్పాడు, చెప్పింది చేశాడు, మాటిమాటికి మాట్లాడాడు. చాలా ఆ దేవుణ్ణి దగ్గరగానే మోషే చూశాడు, ముఖాముఖిగా చూశాడు అన్న మాట కూడా ఇక్కడ ఆ పదప్రయోగాలు కూడా చూస్తా ఉన్నాం. ముఖాముఖిగా చూశాడు అన్న పదప్రయోగాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కావున ఆయన అంత బాగా దేవుని అర్థం చేసుకున్న ఆయన ఏం రాస్తున్నాడు, మన మూల వాక్యం 32వ అధ్యాయం 3-4 వచనాలు ఏం రాస్తున్నాడు. 3-4 వచనాల్లో 3వ వచనం ఇలాగ అన్నాడు, మన దేవుని మహాత్యాన్ని కొనియాడండి అన్నాడు. ఆయన మహాత్యం గలవాడు అన్నాడు. అంటే ఏంటో అర్థం కావడానికి 4వ వచనంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆశ్రయదుర్గం అంటే నువ్వు నమ్మొచ్చు, నువ్వు ఆధారపడవచ్చు, నువ్వు ఆనుకోవచ్చు, ఆయన కాపుదల కిందకి రావచ్చు, అనుమానించాల్సిన పనిలే. ఆయన కార్యం సంపూర్ణం అంటే ఆయన పనులు సంపూర్ణంగా ఉంటాయి, ఆయన కార్యాలు సంపూర్ణంగా ఉంటాయి, ఆయన చర్యలు న్యాయములు. ఏం చేసినా సరే ఆయన రైటే చేస్తాడు, రాంగ్ చేయడు. ఆయన కార్యాలు ఎప్పుడు చేసినా సరే కంప్లీట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక మనం వేలెత్తి చూపించడానికి అయ్యో ఎట్లా ఎక్స్పెక్ట్ చేశాను, ఎలా చేశాడే అనుకోవడానికి వీల్లేదు. తర్వాత 3వ లైన్, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. నువ్వు నమ్ముకోవచ్చు, ఆయన ఆధారపడవచ్చు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. కావున పిల్లరా, మహాత్యము కలిగిన ఈ దేవుని కొరకు మోషే మాట్లాడుతూ ఆశ్రయదుర్గం నమ్ముకొనదగిన దేవుడు, ఎందుకంటే ఏం చేసినా ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలు న్యాయములు, ఆయన నిర్దోషి అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని క్యారెక్టర్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఏమంటామంటే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు. చాలాసార్లు కొన్నిసార్లు దేవుడు బైబిల్లో కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత, లేకపోతే ఆజ్ఞ రూపంగా మాట్లాడిన తర్వాత, అది కాదు ఇలాగైతే బాగున్ను, దేవుడు ఇలా చేయడం కంటే ఇలా చేస్తే బాగున్ను, దేవుడు ఇలా చేయకుండా ఉంటే బాగున్ను అని ఒకవేళ మనం మాట్లాడడానికి ట్రై చేస్తే అర్థం ఏంటంటే దేవుణ్ణే మనం కరెక్ట్ చేస్తున్నాం, దేవుణ్ణే మనం కరెక్ట్ చేస్తున్నాం. నిజంగా మనకు తెలియకుండానే బ్లాస్టమ్, దేవుణ్ణి దూషించటం, దేవుణ్ణి దూషించటం. ఇంకొక ఆప్షన్ ఉండదు. ఆయన చేస్తే, ఆయన చేస్తే పర్ఫెక్ట్. అందులో ఇలా చేస్తే బాగును, అలా చేస్తే బాగును అనడానికి ఇంకేం ఉండదు. ఆ స్కోప్ ఆయన ఎవడు? అనంత జ్ఞాని కదా. ఆ స్కోప్ ఆయన ఎవడు? నేను దేవుణ్ణి అయి ఉంటే నేను ఇలా చేసేవాడిని, నేను దేవుణ్ణి అయి ఉంటే ఇది జరగకుండా ఆపేవాడిని అని ఎవరైనా మాట్లాడితే అర్థం ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి ఇంపర్ఫెక్ట్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పి ఫీల్ అవుతా ఉన్నారు. అది దేవదోషమే. ఏ నరుడి చేత గాని, ఏ నాయకుడి చేత గాని దేవుడు ఇలా చేసి ఉండకూడదు అనిపించుకోవడానికి ఆయన ఇంపర్ఫెక్ట్ కాదు, స్కోపివుడు, ఏది చేసినా సంపూర్ణంగా ఉంటాడు. ప్రకటన గ్రంథంలో 24 మంది పెద్దలు, దేవదూతలు, 4 జీవులు ఏమని కొనియాడుతున్నారో ఆయన్ని ఒక మాట చదవాలి. ఏమని కొనియాడుతున్నారు? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం. అంత ఆశ్చర్యకరంగా ఉంటాయో ఆయన మాటలు. వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానం, వాళ్ళు ఆరాధిస్తున్న విధానం, ఆయన చేసేవన్నీ పర్ఫెక్ట్. ఇక స్తుతిస్తున్నారంటే ఆయన చేసిన కార్యాలకు సాగిలి పడి స్తుతించడం తప్ప ఇంక అడిగేది లేదు, యాడ్ చేసేది లేదు, తీసేసేది లేదు, తీసేసేది లేదు. అంత ఆయన చేసిన కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నారు. 4 అధ్యాయం మాట్లాడారు. ప్రకటన గ్రంథం 4 అధ్యాయము వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, 10 నుంచి, ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండి వాడి ఎదుట సాగిలపడి యుగ యుగాలు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. యుగ యుగాలు జీవించేవాడు అంటే ఇన్ఫినైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, కాలం విషయంలో అనంతుడు, యుగ యుగాలు ఉంటాడు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, దాన్ని బట్టి సృష్టింపబడిన నువ్వు అనుకున్నావు, నువ్వు చేసావు, అన్ని నువ్వే చేసావు, గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, నువ్వు చేసావు, నీ చిత్తానుసారంగా చేసావు, అద్భుతం. నువ్వు చేసినవన్నీ, నీ చిత్తానుసారంగా చేసినవన్నీ అద్భుతంగా ఉన్నాయి అని సాగిలి పడి కిరీటాలు పాదాల దగ్గర పడేసి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన అర్థమైతే మనం అట్లాగే ఆరాధిస్తాం, అట్లాగే ఆరాధిస్తాం. ఎప్పుడూ కూడా అయ్యో దేవుడు ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేస్తుంటే బాగుండు అని తెలియక అమాయకంగా దోషణకరమైన మాటలు మనం మాట్లాడడం, దోషణకరమైన మాటలు మాట్లాడడం. కావున పిల్లగా 5 ప్రకటన గ్రంథం 5:13 అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాశీనుడే ఉన్న వానికి గుర్రపులకు స్తోత్రము మహిమయు ఘనతయు ప్రభావమును యుగ యుగాలు కలుగునుగాక అని చెప్పుట వింటిని. పైన యేసుక్రీస్తు ప్రభు చేసిన విమోచన కార్యం, రక్షణ కార్యం, రక్తం ఇచ్చి ప్రజలను కొన్న కార్యం కోసం మాట్లాడుతూ, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన పొందుకున్న అధికారాన్ని బట్టి మాట్లాడుతూ స్తుతిస్తున్నారంటే, ఆరాధిస్తున్నారంటే ఇక వేరే మాట లేదు. 16 ఒక మాట రాయబడింది. 16 ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథం 16 ఎంత ఆశ్చర్యకరమైన మాటలో, 16:5 అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారికి అచ్చినందున తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చితివి, దీనికి వారి పాత్రలే. నువ్వు ఇలాగూ తీర్పు తెచ్చితివి గనుక నువ్వు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు, న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఆయన తీర్పు తీరిస్తే పర్ఫెక్ట్ రైట్యస్ జడ్జ్ ఆయన, న్యాయవంతుడైన ఆయన, న్యాయవంతుడైన న్యాయమూర్తి. ఇంకంతే, ఆయన తీర్పు తీరిస్తే పర్ఫెక్ట్. పిల్లరా, దేవుని యొక్క మన ఆరాధనకు సహాయకరంగా మన అవగాహనలో దేవుడు పర్ఫెక్ట్ అన్న సత్యం మనం మోషేకి అర్థమైంది, మనకు అర్థం కాదు. మేబీ ఇలా అనుకోవచ్చు, మోసే విషయానికి వచ్చేసరికి వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు, ఆయన ఆవేశంలో కొట్టాడు. నువ్వు కణానికి వెళ్ళవు, చూస్తావు మాత్రమే అన్నాడు. అయ్యో, ఆ మాత్రం దానికే దేవుడు ఎంత కోపడిపోవాలా అనడానికి వీల్లేదు. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, ఆయన చేస్తే కరెక్ట్ అంతే. ఆయన చేస్తే ఆయన తీర్పులు సత్యం, న్యాయం. ఎందుకు నువ్వు ఇట్లా రియాక్ట్ అయ్యావు, ఎందుకు నువ్వు ఇలాగన్నావు అని చెప్పి ఆయన చేయబట్టుకొని అడగడానికి హౌ డేర్ యూ, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ఉండాలి. ఆయన చేయబట్టుకొని ఆయన సృష్టిని ఆయన సృష్టిలో వేలు పెట్టి ఆయన కార్యాలు వేలు పెట్టి నువ్వు ఇట్లా చేయకూడదు అనడానికి మనిషికి ఎంత ధైర్యం. పిల్లరా, దేవుని నేచర్ లో గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్న ఈ సత్యం బైబిల్ చాలా బలంగా అర్థమయ్యే భాషలో అనేక కోణాల్లో మాట్లాడుతూ ఉండగా, కొన్ని విషయాలు మనం స్టడీ చేయటం మన ఆత్మీయ జీవితానికి మేలు. ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం తీర్పులు, ఏడు దూతలు, బోరలు, భూమి మీదకి వస్తున్న ఉత్పాతాలు, లేకపోతే ప్రకృతి విలయాలు, ఇవన్నీ రాయబడుతూ ఆయన ఎలా చేస్తా ఉంటే పరలోకం అంటుంది నువ్వు చేసే పని పర్ఫెక్ట్ అంటే నీ తీర్పుడి సత్యం, న్యాయం స్తుతిస్తున్నారు. పదిహేనవ అధ్యాయంలో మూడు, వారు ప్రభువా, దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నువ్వు మాత్రం పవిత్రుడు, నువ్వు భయపడని వాడెవడు, నీ నామమును ఘనపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవు గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేశారని చెప్పుచు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే కథే అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు ఏం తప్పు చేశాడు? ఆయన ఏం తప్పు చేయలే, కానీ యేసుక్రీస్తు ప్రభుని సిలువెక్కిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా విల్ఫుల్ గా, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. దాన్ని ఏమనుకోవాలి? అన్యాయపు తీర్పు అనుకోవాలా? అన్యాయపు తీర్పు ఏం కాదు, అన్యాయపు తీర్పు తీర్చింది మనుషులు. దేవుడు దాన్ని అనుమతించాడు, దాని విషయంలో పర్ఫెక్ట్. దేవుడు లోక విమోచన కొరకు చేసిన కార్యం అది సంపూర్ణం, పరిపూర్ణం. మన పరిధి ఆలోచన పరిధి, ఆయన అర్థం చేసుకునే విషయంలో మన ఆలోచన పరిధి తప్పకుండా తప్పకుండా ఈ క్యారెక్టర్ దగ్గర, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్న క్యారెక్టర్ దగ్గర మారాలి. మన పరిధి విస్తృతంగా మనం ఆలోచించాలి. ఎన్నడు నేను దేవుణ్ణి అయ్యి ఉంటే ఇలా చేసేవాడిని, నేను దేవుణ్ణి అయ్యి ఉంటే ఇలా ధరలిచ్చేవాడు కాదు. దూషణకరమైన మాటలు, అంతా బాగుంది కానీ, దేవుడి కార్యంలో బాగుంది కానీ ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండకూడదు అని వేలెత్తి చూపించే అవకాశం నీకు ఆయన ఇచ్చేవాడు కాదు. అలా నువ్వు చూపించగలుగుతున్నావంటే పోయే కాలం, వాడిని ప్రేరేపిస్తున్నాడు, ఆయన ప్రశ్నించేటట్లుగా ప్రేరేపిస్తున్నాడు. ఆయన కార్యాలని చూసి స్తుతించి సాగిలపడి ఆరాధించడం తప్ప ఆయన ప్రశ్నించడానికి ఏ పాటి వారు? దాన్ని రోమాపత్రికలు ఇట్లా మాట్లాడతాడు, రోమా పత్రిక ఇట్లా మాట్లాడతాయి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, ఆయన చేయి పట్టుకుని ఏంటి నువ్వు ఎట్లా చేశావు అని మాట్లాడడానికి ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ఆయన అడగడానికి, ఎంత ధైర్యం ఆయన అడగడానికి, ఎంత ధైర్యం. ప్రభు మనకు అర్థమైతే మనం ఆయన కార్యం సరిగ్గా అర్థం చేసుకుంటాం. మారాల్సింది మనం, దిద్దుబాటు చేసుకోవాల్సింది మనం, సరిదిద్దుకోవాల్సింది మనం, ఆయన కాదు. ఈ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆయన సంపూర్ణుడు, ఆయన ఏమీ మారడు, ఆయన మార్పు చెందడు, ఆయన మన చేత ప్రశ్నించబడేవాడు కాడు, ప్రశ్నించబడేవాడు కాడు. ఈ విషయాలు తప్పకుండా అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యము, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనిషి ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ఆయనకు సలహా ఎవరు చెప్పగలరు, ఆయన సలహా ఎవరు చెప్పగలరు. కావున పిల్లరా, దేవుడు చేసే కార్యాలు అర్థం చేసుకుంటే మనం ఈ మాటతోటి అర్థం చేసుకోవాలి, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణుడు, ఆయన కార్యాలు సంపూర్ణం, ఆయన మార్గాలు సంపూర్ణం. ఆ మాటలో మోషే మాట్లాడతాడన్నమాట. మూలవాక్య ద్వితీయ స్థానము 32వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయములు, న్యాయములు ఆయన సంపూర్ణము న్యాయము, ఆయన కార్యం సంపూర్ణం, ఆయన చర్యలు న్యాయము అని మాట్లాడుతున్నాడు. కావున పిల్లరా, దేవుడు ఎక్కడెక్కడ ఈ దేవుడు పరిపూర్ణుడు అన్న ఈ సత్యాన్ని, ఈ లేఖన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని విషయాల్లో, ఒకటి ఆయన క్యారెక్టర్లో సంపూర్ణంగా ఉంటాడు, సంపూర్ణంగా ఉంటాడు క్యారెక్టర్లో. ఏ మనుషుడైనా సరే, ఎంత యోగ్యుడైనా సరే, ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి. కొన్ని విషయాల్లో బలంగా ఉంటారు, కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు, కొన్ని ఏరియాల్లో కంప్లీట్గా అనిపిస్తారు, కొన్ని ఏరియాలో ఇన్కంప్లీట్ అనిపిస్తారు. కానీ దేవుడు ఎన్నడు ఏ ఏరియాలో కూడా ఇన్కంప్లీట్ అన్న మాటకి తావివ్వడు. అర్థం చేసుకోవాలి. మొదటి మాట, దేవుడు ప్రేమ కోసం మాట్లాడుతున్నాడు బైబిల్లో. ప్రేమ కోసం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఏమంటుందంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, పదహారవచనంలో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపియై ఉన్నాడు, పుట్టినోట్లో దేవుడు ప్రేమయై ఉన్నాడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు. మనం 8వ వచనంలో కూడా మాట చూస్తున్నాం, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు. 16వ వచనంలో ఆ మాట చూస్తున్నాం, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాడి ఎందు నిలిచి ఉన్నాడు. దేవుడికి ప్రేమ ఉంది అని రాయట్లేదు వాక్యం, దేవుడు ప్రేమించేవాడు అని కూడా రాయట్లేదు ఈ వాక్యం. బైబిల్ ఏమంటుందంటే, గాడ్ ఈజ్ లవ్. గాడ్ హ్యాస్ లవ్, దేవుడికి ప్రేమ ఉంటుంది, దేవుడికి ప్రేమ ఉంది అని మాట్లాడకుండా దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమలో పరిపూర్ణుడు. దేవుడికి కొంత ప్రేమ ఉంది, 50% లవ్ ఉంది, 90% లవ్ ఉంది అని చెప్పడానికి లేదు. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు. ప్రేమ యొక్క మూర్తి నంతో ప్రేమకు పరిపూర్ణత, ప్రేమకు అర్థం ఆయనే, ఆయనే అన్నది ఈ పదవి యొక్క ఉద్దేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అతనికి ప్రేమను ఎట్లా వర్ణించాలి, ప్రేమ ఎలా ఉండాలి అన్న మాట దగ్గర కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనల్ని మనం చెక్ చేసుకుంటే అబ్బే నేను ఇక్కడ మీట్ కావట్లే, నా ప్రేమ ఇలా లేదు, నా ప్రేమ ఇక్కడ సరిపోవట్లేదు అనిపిస్తుంది ఆ గుణ లక్షణాల దగ్గర. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ దంభముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉంటును. ఏంటి లక్షణాలు, ఏంటి లక్షణాలు? మనం అన్నిట్లోనూ తొలతోగలము, అన్నిట్లోనూ మనం మౌను నేను అలాగే ఉన్నాను అని చెప్పగలం? చెప్పలేం, చెప్పలేం. అఘాపే ప్రేమ, షరతులు లేని ప్రేమ దేవుడిది. ఆ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నప్పుడు ఇందులో దేవుడు ఈ విషయంలో సరిగ్గా లేడు అని చెప్పడానికి ఎక్కడ చెప్పగలం మనం? ఎక్కడ చెప్పగలం? 8వ వచనం రాయబడే మాటలో శాశ్వత కాలం అని ప్రేమించట్లేదా? 4, దీర్ఘశాంతం చూపించట్లేదా? దయ చూపించట్లేదా? ఏటిచ్చాడు దేవుడు ప్రేమ, ఫిట్ అవుతాడు ఆయన, అన్నిట్లోనూ ఫిట్ అవుతాడు. కాబట్టి ప్రేమ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడికి కొంత ప్రేమ ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ప్రేమ విషయంలో పర్ఫెక్ట్, ఆయన పర్ఫెక్ట్ గా ఆయన ఫిట్ అవుతాడు. రెండో మాట, ఆయన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు ఆయన మీద ఆధారపడొచ్చు, ఎంతవరకు ఆయన మీద ఆనుకోవచ్చు అన్న మాట దగ్గర, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫెయిత్ఫుల్, పరిపూర్ణంగా నమ్ముకోవచ్చు, ఆయన పూర్తిగా నమ్ముకోవచ్చు, పూర్తిగా నమ్ముకోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, ఫెయిత్ఫుల్. ఆయన నమ్ముకుంటే ఏమైపోతాము అని భయపడడానికి ఛాన్సే లేదు. ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, సో నమ్మదగినవాడు. వాగ్దానాల కోసం మాట్లాడుతూ, ఆయన మాటల కోసం మాట్లాడుతూ, ఆయన చెప్తాడండి చేయుడు, ఆయన అంటాడండి చేయుడు, మర్చిపోతాడు, అలాగే అంటాడు, ఒక్కోసారి ఒకలాగా అంటాడు, ఇంకొకసారి ఇంకోలా అంటాడు, ఎట్లా నమ్ముకుంటాయి అనడానికి ఆయన స్కోప్ ఇవ్వడు, ఆయన స్కోప్ ఇవ్వడు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 18వ వచనం, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా కాదు, లేదు కాదన్నట్టుగా లేదు అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అవును అంటే అవును, ఆయన చెప్పాడంటే చెప్పాడంటే, ఇక అందులో నువ్వు అనుమానించడానికి సంకోచించడానికి స్కోప్ లేదు, స్కోప్ లేదు. ఆయన చెప్పాడు పర్ఫెక్ట్, ఆయన వాగ్దానాలు పర్ఫెక్ట్, ఆయన ప్రామిసెస్ ఎన్ని ఇచ్చాడో. దేవుడు నమ్మదగిన వాడు, అవును అంటే అవును అంతే, ఇంకా కాదు అన్న మాట లేదు. 20వ వచనం, దేవుని వాగ్దానాలు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. కనుక మన ద్వారా దేవుడికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నది. ఫుట్నోట్ లో ఆమెన్ అని ఉన్నది. అసభ్య పరిచర్య దేవుణ్ణి గుడ్డిగా నమ్మి, పూర్తిగా నమ్మి. ఈరోజుకు చాలా సార్లు అంటారు, ఎలా చేస్తున్నారండి, మీకు ఎలా కుదురుతుందండి, ఈ సమయం అంతా ఎలా కొనసాగించగలుగుతున్నారంటే, ఒకటే మాట, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన మధ్యలో వదిలేసేవాడు కాదు. మనం మారిపోవలేము గాని ఆయన మారడం. చాలా మంది జీవితాల్లో దేవుడు ఎందుకు ఈయన ఎలా వదిలేశాడు అనిపిస్తుందంటే, అర్థం ఏంటంటే అందులో కూడా పర్ఫెక్ట్, వాడు పాపం చేస్తే, వాడు గర్విష్ట అయిపోతే, వాడు అన్ఫెయిత్ఫుల్ అయితే, దేవుడు ఫెయిత్ఫుల్, మనం అన్ఫెయిత్ఫుల్ అయితే, అప్పుడు మళ్ళీ దేవుడి రియాక్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దేవుని రియాక్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొన్నిసార్లు ముట్టికాయలు పడితే, ముట్టికాయలు పడగానే దేవుడు నన్ను అనవసరం కొట్టాడు ఎందుకంటాం అనలేము, కరెక్ట్గానే కొట్టాడు. నేను దానికి పాతున్నే, నేను దానికి పాతున్నే. ఆయన ఆయన చేసింది కరెక్టే, మాట్లాడడానికి ఏం లేదు. ఇక ఆయన నమ్మదగిన వాడు, సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్ముకుని నష్టపోవడానికి ఆయన అపనమ్మకస్తుడు కాడు కాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏవీ చేయలేడు. ఫుట్నోట్లో ఆయన తను తాను ఎరగననలేడు, మర్చిపోయాను అని అనలేడు, అయ్యో మర్చిపోయాను అని అనలేడు. ఇక ఎంత ఆశ్చర్యకరమైన మాట, నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారు తాము, ఆయన మాత్రం ఎంతైనా నమ్ముకున్న తగిన దేవుడు. ఎన్నడు ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. ఆయన అర్థం చేసుకునే కొద్దీ ఇంకా ఫిదా అయిపోతాం, ఇంకా ఆయనతో ప్రేమలో పడతాం, ఇంకా ఆయన స్తుతిస్తాం, ఇంకా ఆయన ఆరాధిస్తాం. యూఆర్ సో ఫెయిత్ఫుల్ అంటాం తప్ప, దేవుడు నాకు సహాయం చేయలేదు, నా విషయంలో మాట తప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, పెళ్ళయింది, పిల్లలు పుడతలేదు. దేవుడు అర్థమైతే ఖచ్చితంగా జకరియా ఎలిజబెత్తులో ముసలోలు అయిపోయారు, అబ్రహాం ముసలోడు అయిపోయాడు, పిల్లలు పట్టలేదు. ఏమని వాళ్ళు ఆరాధించారు? గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. ఆయన కాలంలో ఆయన అనుకున్నట్టుగానే ఆయన చేస్తారు. మేము అప్పుడు దాకా వేచి ఉంటాం. ఆయన ఇస్తాడు, ఇవ్వకపోయినా మేము ఆయన పర్ఫెక్ట్ని ఒప్పుకుంటున్నాం. ఆయన చేస్తాడు, చేయకుండా ఉండడం కాబట్టి మేము నమ్ముతున్నాం, మేము ఆధారపడుతున్నాం. అది వాళ్ళ జీవితాల్లో మనం చూడగలిగిన మాటలు. కావున ప్రియులారా, ప్రేమ దగ్గర పరిపూర్ణుడుగా కనబడుతున్నాడు. అట్లాగే ఆ ఫెయిత్ఫుల్నెస్ దగ్గర పరిపూర్ణంగా నమ్ముకొనదగిన వాడిగా కనబడుతున్నాడు. చాలాసార్లు అనిపిస్తుంది, ఇంకేమైనా కొన్ని మొక్కలు నచ్చుతాయి, కొన్ని మొక్కలు నచ్చవు అని ఏమైనా అందామా? నో, అందరి విషయంలో ఒకలాగే. దావీదు నచ్చాడట, సౌలు నచ్చలేదట. ఎందుకు నచ్చలేదు? మాట వినలేదు. సౌలు మాట వినలేదు, దావీదు మాట విన్నాడు. మరి బెత్షెబా విషయంలో దావీదు మాట వినలేదుగా, వినలేదు. మరేం చేశాడు? గుంజీలు దీపించాడుగా. మామూలుగా దీపించలేదు. పడిపడి ఏడ్చాడు దావీదు, నేను తప్పు చేశాను. రియాక్షన్ అట్లానే ఉంది. రియాక్షన్ అట్లాగే ఉంది. ఆయనకి ఏమన్నా ఫేవరేజ్ ఉందా? ఆయనకి ఏమన్నా కొన్ని మొక్కలు నచ్చుతాయా? కొన్ని మొక్కలు నచ్చవా? ఆహా, గాడ్స్ నేచర్ పర్ఫెక్ట్. అందరి విషయంలో ఆయన ప్రేమ అలాగే ఉంటుంది. ఎవరు లోబడతా ఉంటారో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నడిపింపు కోసం మాట్లాడుతూ, ఎవరితోటి పరిశుద్ధాత్మదేవుడు ఉంటాడు, ఎవరిని పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు అన్న మాట దగ్గర ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో, ఎక్కువగా కన్నీటి ప్రార్థనలో నేను దాన్ని నమ్మను అన్నాడు. నేను కూడా నమ్మను. మరి ఎవరితో మాట్లాడతాడు? ఎవడు మాట వింటాడో వాడితో మాట్లాడతాడు, ఎవరు లోబడతా ఉంటాడో వాడితో మాట్లాడతాడు. ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. ఎందుకు చెప్తాడు? ఇక వీడికి తోలు మందు, చెప్పినా విండు కాబట్టి మాట్లాడు. ఒకసారి చెప్పగానే పరిగెట్టుకుంటూ పోయి చేశాడు అనుకోండి, రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు. విధేయతను బట్టి ఆయన వాడుకుంటూ ఉంటాడు. నిజమే. మూడవ మాట, ఒకటి ప్రేమలో పరిపూర్ణుడు, రెండు విశ్వాస్యతలో పరిపూర్ణుడు, మూడు ఆ తీర్పుని విషయంలో పరిపూర్ణుడు. ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు చదివాం తీర్పుల విషయంలో. ఒక మాట మనం చదవాలి, తెసలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం, తెసలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం 6వ వచనం 7వ వచనానికి వస్తే, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. దేవుడు తీర్పు ఎట్లాడదట? న్యాయమైన తీర్పులు, అన్యాయపు తీర్పులుండో, అన్యాయపు తీర్పులుండో, పక్షపాతపు తీర్పులుండో, ఫావరిజం ఉండదు. దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. దేవుని న్యాయమైన తీర్పు ఎట్లా ఉంటది? 6, 7 వచనాల్లో మాట్లాడతాడు. ప్రభువైన యేసు తన ప్రభావంను గణపరచు దూతలతో కూడా పరలోకం నుంచి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ఆయన తీర్పు ఎట్లా ఉంటదంటే, మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి. ఒకరికేమో శ్రమ, ఒకరికేమో విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అందరినీ పరలోకం తీసుకెళ్లిపోతాడా? నో. అందరినీ నరకాన్ని తీసుకెళ్లిపోతాడా? నో. నీతిమంతులతో పాటు అనీతిమంతులు కూడా నాశనం చేస్తావా? నో. అన్యాయపు తీర్పులు ఉండవు. పరలోకానికి అనర్హుడు పరలోకంలో ఉండడు, పాతాళానికి అర్హుడు పరలోకానికి రాడు. అందరికి ఒకటే తీర్పు కాదు, అందరికి ఒకటే ప్లేస్ కాదు. ఆయన తీర్పులు న్యాయమైన తీర్పులు, సత్యమైన తీర్పులు, న్యాయమైన తీర్పులు, సత్యమైన తీర్పులు. అందుకే ఆయన ఏం చేశాడంటే, మనలో ఒక అలారం సిస్టమ్ పెట్టాడు, మనస్సాక్షి. అది ఎలాంటిదంటే, నువ్వు ఎంత నా మనస్సాక్షే కదా, నాకు సహకరించాలి కదా అనొద్దు, సహకరించదు. మనస్సాక్షి ఎలాంటిదంటే, రే తప్పురా, తప్పురా, తప్పురా అని చెప్తుంది అంతే. దానికి వాత వేసి ఆ నోరు మూసి నువ్వు కప్పెడదామని ట్రై చేసినా మనస్సు, మనస్సాక్షి దెబ్బిస్తూ ఉంటుంది. ఇక వాత వేయబడి మనస్సాక్షి ఎట్లా ఉంటుందంటే, నీ కర్మ పో అన్నట్టుగా మాట్లాడడం మానేస్తుంది. దేవుని న్యాయమైన తీర్పులు, తప్పు చేసినోడికి అలాంటి శిక్ష, ఒప్పు చేసినోడికి అలాంటి బహుమానమే, బహుమానమే. తీర్పుల దగ్గర పర్ఫెక్ట్ ఆయన, తీర్పుల దగ్గర పర్ఫెక్ట్ ఆయన. 4వ మాట, ఆయన క్షమాపణ దగ్గర కూడా పర్ఫెక్ట్ ఆయన, ఆయన క్షమించే దగ్గర కూడా పర్ఫెక్ట్ గా కనబడతారు. ఇన్ హిస్ ఫర్గివ్నెస్ ఆల్సో హీస్ పర్ఫెక్ట్. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, మొదటి వ్యూహాన్ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతి మంతుడు గనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయన అబద్ధికుడుగా చేయు వారం అవుతుంది. అంతకంటే ఘోరం ఇంకేముండదు. నేను ఏ పాపం చేయలేదండి అని అవుతుంది. మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. నేనేమైనా పాపం చేస్తుంటే క్షమించండి అని కూడా అనొద్దండి. మనకు తెలియదు ఏం కాదు, మనకు తెలియదు ఏమి కాదు, ఏమీ చేయకుండా దేవుడు మనల్ని శిక్షించింది ఏమి కాదు. ఇక్కడ క్షమాపణ దగ్గర ఎవరు ఒప్పుకున్నా అందరినీ క్షమిస్తాడు, ఎవరు కప్పుకున్నా అందరి పాపాలు నిలిచే ఉంటాయి. ఆ మాట అదే 9 వచ్చింది, మన పాపాలు మనం ఒప్పుకుని ఎడలా, ఎవరు ఎవరు ఒప్పుకున్నా ఆయన నమ్మదగిన వాడు క్షమిస్తాడు, క్షమిస్తాడు. క్షమాపణ దగ్గర అందరి విషయంలో పర్ఫెక్ట్, అన్ని పాపాల విషయంలో ఆయన అలాగే చేస్తాడు, అన్ని పాపాల విషయంలో ఆయన అలాగే చేస్తాడు. ఇదేంటండి, ఒప్పేసుకుంటే పాపాలు క్షమించేస్తాడా అంటే మళ్ళా అక్కడ మళ్ళా ఆయన చేసిన సినిమ కార్యం ఎలాంటిది? పాపం చేసినోడు చంపబడాలి, పాపం చేసినోడు శిక్షింపబడాలి, పాపం చేసినోడు రక్తం చిందించబడాలి. అవన్నీ చేశాడుగా యేసుక్రీస్తు ప్రభు. ఆ శరీరం అందు పాపాలకు శిక్ష విధించిన తర్వాతే క్షమిస్తా ఉన్నాడు. అక్కడ మరలా నా ఇష్టం క్షమిస్తాను, నాకు కొన్ని ముఖాలు నచ్చుతాయి కొన్ని ముఖాలు నచ్చవు అట్లా ఏం మాట్లాడడంలా, అలా ఏం మాట్లాడడంలా, పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడా? ఎవరొప్పుకున్నా క్షమిస్తాను. క్షమించడానికి వెనకాల ఎంత చేయాలో అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేశాను అని మాట్లాడతాడు. కావున పిల్లరా, ఆయన నేచర్ ప్రేమ విషయంలోను నమ్మకత్వం విషయంలోను తీర్పుల విషయంలోను క్షమించే విషయంలోను ఆయన పర్ఫెక్ట్ గా కనబడతా ఉండగా, ఇదే కాదు మర్చిపోక 4 మాట్లాడుకున్నాం, ఏ క్యారెక్టర్ ఏ గుణ లక్షణాన్ని మనం విశ్లేషించినా ఈ సో పర్ఫెక్ట్ అని మనం మాట్లాడతాం. వేరే మాట్లాడలేదు, వేరే స్కోప్ ఇవ్వడు, వేరే స్కోప్ ఇవ్వడు. కావున పిల్లరా, అయితే ఈ క్యారెక్టర్ చదవడం ద్వారా, ఈ క్యారెక్టర్ ని అధ్యయనం చేయడం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు నేను పర్ఫెక్ట్ అని చెప్పినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త ఐదవ అధ్యాయము అక్కడ కొండ మీద ప్రసంగంలో చాలా అద్భుతమైన విశ్లక్షణాలు మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడుతూ 27 వచనం, వ్యభిచారం చేయొద్దు అన్నాడుగా, చేయొద్దు. వ్యభిచారం నేను కనిపించేలా చేయను కానీ మనసులో చేస్తాను అన్న ఒప్పుకోడు, అలా చేయడానికి కూడా వీలు లేదు, అది వ్యభిచారమే అని చేశాడు. 33 వచనంలో ప్రమాణాలు చేయొద్దు అన్నాడు కదా, చేయొద్దు. అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఇంకంతే, నువ్వు మాట్లాడితే మాట పర్ఫెక్ట్ గా ఉండాలి. మళ్ళీ అందులో ఒక యాడింగ్ ఒకటి, ట్విస్ట్లు ఒకటి, మనసులో ఒక మాట, పైకి ఒక మాట, వద్దు వద్దు. కింద క్షమాపణ విషయంలో ఆయన మాట్లాడుతూ ఇలా అంటాడు, 45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడలా మీకేమి ఫలం కలుగును? సుంకరులు అలాగ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగ చేయుచున్నారు కదా. 48 అండర్లైన్ చేద్దాం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఆయన సూర్యుడు అందరికి ఇచ్చాడు కదా, వర్షం అందరికి ఇచ్చాడు కదా, పరలోకానికి వచ్చే అర్హత అందరికి ఇచ్చాడు కదా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకునే భాగ్యం అందరికి ఇచ్చాడు కదా. అందరి విషయంలో ఆయన సంపూర్ణంగా ఉన్నప్పుడు నువ్వు కొందరికి పరిమితం అవ్వకో, మా కులంలోడే, మా ఊరోడే, మా డిపార్ట్మెంట్లోడే. ఈవెన్ క్రైస్తవుల విషయంలో మనం ఫేవర్ గా ఉండాలి అన్న మాట దగ్గర
క్రైస్తవుల విషయంలో ఫేవర్ గా ఉండి క్రైస్తవేతల విషయంలో కోపంగా ఉందా? రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వాళ్ళు టూరిస్టులు చంపారు. టూరిస్టులు చంపేటప్పుడు కూడా ఎంత ఘోరం అంటే ప్యాంట్లు ఇప్పి వాళ్ళు ముస్లింసా కాదా సున్నతి పొందారో లేదో చూసుకొని చంపారు. అంటే ముస్లింస్ కాకపోతే చంపుతావు, ముస్లింస్ అయితే చంపవా అన్నది ఎట్లా ఉంటది? ఓహో, మీకు మతోన్మాదం, మీ మతం వాళ్ళే బతకాలి, ఇంకా వేరే మతం వాళ్ళు బతకూడదా? ఇక్కడ ఒక మాట రాయబడి 43 వచ్చిన, నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి అందరిని ప్రేమించండి అని మాట్లాడుతున్నాడు. అందరిని ప్రేమించండి. అన్నిల విషయంలో వాళ్ళు పోవాలి, నరకానికి పోవాలి, మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళు నశించిపోవాలి అని ఎన్నడైనా కోరుకోవచ్చా? నో. వాళ్ళు చూసినప్పుడు మన గుండెలు మండాలి, మన హృదయంలో భారం పుట్టాలి, ప్రేమ పుట్టాలి. అయ్యో నా సహోదరు, తెలియదు, నాశనం అయిపోతారు, ఉగ్రతకి వెళ్ళిపోతారు, శిక్షకి వెళ్ళిపోతారని బతిమాలుకోవాలి, గోజాడాలి. దేవుని దాసుని క్యారెక్టర్ అలాగే కనబడింది. మోషే దేవుడికి ప్రజలకు మధ్య నిలబడ్డాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. నువ్వు తప్పుకో చంపేస్తాను అన్నాడు. ఆయన అంటాడు, మహాప్రభువుని చంపేస్తే, నువ్వు చంపేస్తే తీసుకొచ్చి చంపడానికని అనుకుంటారు కదా, నన్ను చంపు, నన్ను చంపు అన్నాడు. అదేంటి, ఆయన కోపం వస్తే మోషే కూడా నువ్వు కోపం వచ్చింది కరెక్టే చంపే అనొచ్చు కదా అంటే, మోషే ప్రేమ కోసం మాట్లాడతాడు, అయ్యా కొంచెం నీకే చెడ్డ పేరు వస్తుంది. దేవుడు ఎంత కూల్ అయిపోయాడు, ఆయన ప్రేమ ఆయన క్యారెక్టర్. అర్థం ఏంటంటే ఫేవరిజం, ఫేవరిజం, నీ శత్రువుని ద్వేషించు, నీ మిత్రుని మాత్రమే ప్రేమించు కాదు, సొంతోళ్ళు ప్రేమించు, పరాయవని ద్వేషించు కాదు. అందరి మీద వర్షం, అందరి మీద సూర్యుడు, అందరికీ సృష్టి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినప్పుడు దేవుడి పిల్లలుగా మనం ఎట్లా ఉండాలట? 48, నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణగా ఉండేదరు. హీఈస్ పర్ఫెక్ట్, యూ మస్ట్ బి ఆల్సో పర్ఫెక్ట్. అదేంటండి, మనం ఎట్లా పర్ఫెక్ట్ అవుతామంటే పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయాల్సిందే అండి. లోపాలు, తప్పిదాలు, పాపాలు, నారో మైండ్, దేవుడికి నచ్చని క్యారెక్టర్ తోటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంటావు? ఆయన దగ్గరికి వెళ్ళేరూపే కదా సెట్ చేసుకోవాలి. ఆయన పరిపూర్ణుడు, అసంపూర్ణంగా ఉండి ఆయన దగ్గరికి ఎలాగ వెళ్తాం? ఎందుకు 60 సంవత్సరాల వయసు ఇచ్చాడు? దిద్దుకుంటావు, మార్చుకుంటావు. ఆయనకి ఏం కావాలి? ఓ 100 మార్కులు వస్తే ఆయన 100% కోరుకున్నాడు. నేను ఏదో ఎగ్జామ్స్ లో 99, మన 10th క్లాస్లో 100కి 100 వచ్చాయండి, చాలా సంతోషం. 100కి 100 వచ్చాయి కదా, దేవుడి దగ్గర 100కి 100 రావాలి, ట్రై చేయి. పిల్లలకు 100 100 వచ్చేయండి, చాలా సంతోషం. దేవుడి దగ్గర పిల్లలకు 100కి 100 రావాలి, ట్రై చేయి. అది ఆయన పెట్టిన బెంచ్ మార్క్. అది ఆయన నేను పర్ఫెక్ట్ రా, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండు అన్నాడు. ఉందాం, ఏవేవి పర్ఫెక్ట్ గా లేవు అవన్నీ ఒప్పేసుకుందాం. అయ్యా నాకు ఇక్కడ సహాయం చేయండి, మీరేమో బైబిల్ లాగా అన్నారు, నేనేమో అలా లేరు, ఒప్పుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, వాళ్ళని క్షమించడానికి నాకు మనసు రావట్లేదు, వాళ్ళు ప్రేమించడానికి నాకు చేతులు రావట్లేదు, ఇవన్నీ నాకున్న జబ్బులు అని ఒప్పుకో, సహాయం చేస్తాడు. తెలియదు ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ మనలో వస్తుందో, తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన. నేను పర్ఫెక్ట్ అని దేవుడు చెప్పడం కనుక అది ఉద్దేశం ఏంటి? నువ్వు ఇంపర్ఫెక్ట్ గా ఎట్లానే ఉంటావనా? కాదు 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 కాదు, దేవుని కుమార్తెవు కదా, దేవుడు కుమారుడు కదా, మార్చుకో, నేర్చుకో, దిద్దుకో అని చెప్తున్నాడు, అని చెప్తున్నాడు, అని చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాటలు రాయబడ్డాయో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 నుంచి మనం చదివితే, మీ దేహం దేవుడు వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎదగరా. ఈ మాట అర్థం ఏంటంటే దైవాత్మ నీలోకి వచ్చి ఉంటాడు. నువ్వేమవ్వాలి? దైవాత్మకు నిలయం అయిపోవాలి, ఆలయం అయిపోవాలి. యు మస్ట్ బి డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుడు నీలో ఉండాలి, ఆత్మదేవుడు నీలో ఉండాలి అన్న మాట దగ్గర అమ్మ బాబు ఆయన దగ్గరికి వస్తే నేను ఇంకేమన్నా ఉన్నానా, అన్ని తప్పులు అన్ని కోరికలు చంపేసుకోవాలంటే అర్థం ఏంటంటే నువ్వు పాపాన్ని ప్రేమించేవాడు గాని ప్రభుని ప్రేమించేవాడు కావు. సాతానికి నిలయముగా ఉండడానికి ఇష్టపడుతున్నావు గాని దైవాత్మక నిలయముగా ఉండాలనుకోవట్లేదు. అలా అంటాడు, దేవుణ్ణి హృదయంలో పెట్టుకోలేనోడు, దేవునికి దేహాన్ని ఇవ్వలేని వాడికి దేవుడు ఎట్లా పరలోకంలో స్థానం ఇస్తాడు, ఆయన రాజ్యం ఎట్లా పెట్టుకుంటాడు? ఆయన మన బయటే పెడితే మనల్ని ఆయన బయటే పెడతాడు, మనల్ని బయటే పెడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరగరా. ఆయన మీలో ఉండాలనుకుంటున్నాడు. మీరు ఆలయం, మీ వెళ్ళిదా చెప్పాడుగా, పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉండాలి. 17 ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉంది, మీరు ఆలయమై ఉన్నారు, మీరును పరిశుద్ధులే ఉన్నారు, ఉండాలి. ఇప్పుడు మనం బ్రతికున్న జీవితం దేనికోసం అంటే నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి, ట్రైనింగ్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యు ఆర్ పర్ఫెక్ట్ యాజ్ గాడ్. క్రీస్తు స్వరూప్యం నీ అందు ఏర్పడాలి అంటాడు. ఏంది యేసుక్రీస్తు ప్రభు స్వరూపం మనకు రావాలా, వచ్చి తీరాలి. యూ మస్ట్ బి టెంపుల్ ఆఫ్ ద గాడ్. నువ్వు ఆయనకి ఆలయంగా ఉండాలి, నిలయముగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు, ప్రేమ, స్వభావం, ఆత్మఫలం నీలో కనబడాలి. అవన్నీ కష్టం బ్రదర్ మనకంటే రాసేసుకో. నువ్వు ఆయన తలుచుకో, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. పరలోకం ఇలాంటి వాడిని తీసుకోదు, నువ్వు పరలోకంలో ఉండడానికి కూడా నువ్వు ఇష్టపడతలేదు. రాసేసుకో. రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారి ముందుగా నిర్ణయించాను. ఎలా ఉండాలట? యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి రావాలట. దేవుడు పర్ఫెక్ట్ అయితే దేవుడి పిల్లలు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణుడుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఇవి కదా బైబుల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రసంగాలు వినడానికైనా ఎంత మాత్రం వినడానికి కాదు, మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి, దిద్దుకోవడానికి, ఆయన ఆశించిన స్థాయిలోకి రావడం కోసం అంతే తప్ప ఇదేదో విని హరికథ బుర్రకథ విన్నట్టుగా వినడం కోసం కాదు. ఇది అర్థం చేసుకున్నా. హెబ్రీ పత్రిక 12 మాట్లాడుతున్నా. హెబ్రీ పత్రిక 14 అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. ఏముండాలట? సమాధానం ఉండాలట, పరిశుద్ధత ఉండాలంట. ఉండదండి, మరేం చేద్దాం, అన్ని అవ్వో, అలాగ అనుకుంటే అయ్యే పని కాదు అని అంటే అక్కడ ఒక మాట రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు, కుదరదండి. ఆయన చూసే అవకాశం రాదు, ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం రాదు. ఆయన కోరుకున్న పరిశుద్ధత, ఆయన కోరుకున్న అసమాధానం మనం ప్రాక్టీస్ చేయకపోతే నీకెట్లా కుదరదు, ఆయనకి అట్లాగే కుదరదు. 12 హెబ్రీ పత్రిక 12 1 ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంతమంది లేరు అట్లాగే? దేవుని ప్రేమించే వాళ్ళు ఇష్టంత 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస యోధులు జాబితా. వాళ్ళందరూ అలాగే మార్చుకున్నారు. అలాగే మార్చుకున్నారు, మౌళ్ళు అయ్యారు, దిద్దుకున్నారు, నేర్చుకున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. రెండో వచనం, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ టైం. మనము కూడా ఏం చేద్దాం, ప్రతి భారాన్ని సులువుగా చుక్కులు పెట్టు, పాపాన్ని పక్కన పెట్టి విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడ్డ పందెములో ఓపికతో పరిగెత్తుదాం, గెలుద్దాం, పరిగెత్తుదాం, ఆయన కోరుకున్న అన్ని నేర్చుకుందాం, ఆయన చెప్పినవన్నీ మార్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ప్రూవ్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుందాం. కింద వాక్యాలు అంటే శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు, ఒప్పుకో ఆయన శిక్షణ, ఆయన దండన, ఆయన గద్దింపు ఒప్పుకో. చివరికి ఏమవుతాం, ఆయన ఆశించిన స్థాయిలోకి వస్తాం. ఎంత బాగుంటుంది అన్నమాట. 11వ వచనం, ప్రస్తుత మందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి. లెర్నింగ్ మైండ్తో ఉండాలి. ఏం చెప్తున్నాడో, ఏం మార్చుకోమంటున్నాడో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. లెర్నింగ్ మైండ్తో ఉండాలి. దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఫలమిచ్చును. ఆయన ఇమేజ్ లోకి మనం మారుతాం, ఆయన నేచర్ లోకి మనం మారుతాం, ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం కూడా పర్ఫెక్ట్ అవుతాం, పర్ఫెక్ట్ అవుతాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకునుడి, దేవుని పోలి నడుచుకునుడి. దేవుని పిల్లలు దేవునిలాగే ఉండాలి, దేవునిలాగే ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆ మనసు, ఆ పోలిక, ఆ క్యారెక్టర్, పర్ఫెక్ట్ నేచర్, అందులోకి మనం రావాలి. ప్రభు ఈ మాటలు మనందికి ఫలింపు చేయను గాక. ఆమేన్.